സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. മൊദട്ടി അധ്യായം മൂടവ ശ്ലോകം. പശ്യേതാം പാണ്ഡുപുത്രാണാം ആചാര്യമഹതീം ചമൂം യൂഢാം ദ്രുപദപുത്രേണ തവ ശിഷ്യേണ ധീമതാം. സഞ്ജീവ വാരു ധൃതരാഷ്ട്രുడికి యుద్ధం గురించి చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు అడిగాడు, మా పుత్రులైనటువంటి కౌరవులు, పాండుపుత్రులైనటువంటి పాండవులు ఏమి చేశారు అని అడిగాడు. కిమ్ అకుర్వత అన్నాడు. ఏమి చేస్తున్నారు అని కదా అడగాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు యుద్ధంలో అని చెప్పి అడగాలి. కిమ్ అకుర్వత అంటే ఏమి చేశారు అని అర్థం వస్తున్నది. ఇక్కడ అకుర్వత అంటే జరిగిపోయినది, పాస్ట్ టెన్స్ అంటారు, భూతకాలం. అకుర్వత ఏమి చేశారు అని అడిగి ఎట్లా అడుగుతారు అనే సందేహం వస్తుంది మనకు. ఏమి చేస్తున్నారు అని కదా అడగాలి. ఏమి చేశారు అంటే ఎట్లా, ఇంకా చెయ్యలేదే యుద్ధమే అంటే. దానికి మధుసూదన సరస్సుల వారు ఈ విధంగా చెప్తారు ఏమనంటే, ఈ పాండవులు వారి గురువు గారిని తాతయ్యని చూసిన తర్వాత యుద్ధంలో భీష్ముణ్ణి ద్రోణాచార్యుణ్ణి, వీళ్ళని ఎలా చంపుతాం మేము అని చెప్పి వాళ్ళ మనసును ఏమన్నా మార్చుకున్నారా అనే ఉద్దేశంతో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుణ్ణి. ఈ మాకుర్వాత యుద్ధం ఏమైనా అనుకున్నారా, వాళ్ళ మనసులో ఏమన్నా మానుకోవాలని అనిపించి మానుకొని ఉంటే ద్రోణుణ్ణి చూసిన తర్వాత అయ్యో మా గురువుగారిని ఎట్లా చంపుతాను నేను, మా తాతయ్యని ఎలా చంపుతాను అని చెప్పి అనిపించి యుద్ధం మానేశారా అనే ఉద్దేశంతో అనమాట. అది ఆ విధంగా అపూర్వత ఏమి చేశారు అని, యుద్ధమే చేయాలని నిర్ణయించుకున్నారా లేకపోతే మాన్నేయాలని చెప్పి యుద్ధం ఆపాలని నిర్ణయించుకున్నారా అనే ఉద్దేశం అనమాట. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ధృతరాష్ట్రుడు వాళ్ళు ఏమి చేశారు యుద్ధరంగంలో అనంటే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి వస్తే చెడు మనస్సు కూడా మంచిగా మారిపోతుందట. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి కనుక వస్తే దుష్ట స్వభావం కలిగినటువంటి మనస్సు, అంటే యుద్ధం చెయ్యాలి వీళ్ళందరినీ చంపాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చిన వాడికి కూడా మంచి ఆలోచన కలగడానికి చోటు అది ధర్మక్షేత్రం. అందువల్ల ఆ క్షేత్రానికి చాలా విశేషత. మనందరం కూడా ఏం చూసి వచ్చాం, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎవరు రాలేదేమో. కురుక్షేత్రం అందరం వెళతారు, విశేషం అది. ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం కనుక పాండవుల మనసు ఏమైనా మారిపోయిందా యుద్ధం చెయ్యవద్దు అని, లేకపోతే మా కౌరవుల మా పిల్లల మనసే మారిపోయిందా యుద్ధం చెయ్యకూడదు అని? అయితే మంచిదే కదా, యుద్ధం జరగకుండా ఉంటే మంచిది కదా, ప్రాణాలు కోల్పోతారు యుద్ధం జరిగితే. కనుక యుద్ధం జరగకుండా నిర్ణయించుకున్నారా మా పిల్లలు కానీ కౌరవులు పాండవులు కానీ అలా నిర్ణయించుకున్నారా, కిమ్ అపూర్వత అని అర్థం. ఈ ధర్మక్షేత్రం అనే దానికి మరొక విశేషం ఉంది. ధర్మం అంటే పుణ్యం, పుణ్యఫలం ఎప్పుడూ కూడా అదృష్టం, కంటికి కనపడదు. పుణ్యఫలం కంటికి కనపడదు కదా, మనం చేసే పుణ్యం. ఇప్పుడు మనం భగవద్గీత వింటున్నాం, ఇది పుణ్యకార్యం. ఈ పుణ్యకార్యం అనేది మనకేమైనా కంటికి కనపడుతుందా? అంటే కనపడదు కదా. అదేవిధంగా ధర్మక్షేత్రం అనేటువంటిది, ధర్మం అంటే పుణ్యం, ఆ చోట జరిగే ఏ కార్యమైనా సరే పుణ్యకార్యం అవుతుంది, ఆ పుణ్యకార్యం వల్ల అదృష్ట ఫలం వస్తుంది అని వ్యాఖ్యానం కూడా చేస్తారు. ధర్మ క్షేత్రం అంటే, ధర్మం అంటే పుణ్యం. ఏ స్థలంలో అయితే మనం పుణ్యకార్యం చేస్తామో అది ధర్మక్షేత్రం. ఆ ధర్మక్షేత్రంలో ఆ పని జరిగితే అది పుణ్యకార్యం అవుతుంది. పుణ్యకార్యం అనేటటువంటిది అదృష్టం అంటే కనపడదు కంటికి. అంటే ఇప్పుడు ఈ యుద్ధ భూమిలో మా పిల్లలు చెయ్యబోయేటటువంటి యుద్ధం వీళ్ళకి ఏ ఫలాన్ని ఇస్తుంది, పాండవులకి ఏ ఫలాన్ని ఇస్తుంది, అదృష్ట ఫలమా దృష్ట ఫలమా అంటే అదృష్ట ఫలం, అదృష్ట ఫలం కంటికి కనపడనటువంటిది అని అర్థం. కంటికి కనపడనటువంటి ఫలం, పుణ్యఫలం ఇస్తుంది ధర్మక్షేత్రం. పాండవులకి ఇప్పుడు అదృష్టం అంటే కంటికి కనపడనటువంటిది. కంటికి కనపడనటువంటి ఫలం అంటే ఏమిటి ఇక్కడ? అదృష్టం అన్నాం. అదృష్టం పుణ్యము కావచ్చు పాపము కావచ్చు. ధర్మం అంటే పుణ్య పాపాలు అని అర్థం. ధర్మం అంటే పుణ్య పాపములు కలిపితే ధర్మం. కనుక ఆ ధర్మక్షేత్రంలో చేసే పని పుణ్యము ఇవ్వచ్చు పాపము ఇవ్వచ్చు, అదృష్ట ఫలం. కనుక పాండవులకి పుణ్యాన్ని ఇస్తుంది, కౌరవులకి ఏమిస్తుంది? పాపాన్ని ఇస్తుంది. వాళ్ళు చేసేది అధర్మ యుద్ధం, పాండవులు చేసేది ధర్మయుద్ధం. అది ఒకే యుద్ధం అయినప్పటికీ కూడా వారి మనస్సులలో ఉన్నటువంటి భావన వల్ల ఒకటే యుద్ధం పాండవులకి పుణ్యాన్ని ఇస్తున్నది, కౌరవులకి పాపాన్ని ఇస్తున్నది. అందుకని ధర్మక్షేత్రం అన్నారు అది. కనుక చూడండి, ధర్మక్షేత్రం అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయో ఇక్కడ. ఈ ధర్మక్షేత్రానికి రావడం వల్ల మా పిల్లల మనస్సు ఏమైనా మారి ఈ హింసతో కూడినటువంటి యుద్ధం వద్దు అని అనుకున్నారా? లేకపోతే ద్రోణ భీష్మాచార్యుని చూసి అర్జునుడు పాండవులు వీళ్ళంతా ఈ యుద్ధం వద్దు అహింస మనం చెయ్యొద్దు అని చెప్పి వాళ్ల మనస్సు ఏమైనా మార్చుకున్నారా? ఇటువంటి ధర్మక్షేత్రానికి వచ్చినప్పుడు పుణ్యపాపాలు అనేవి వస్తున్నాయి తప్పకుండా. మా పిల్లలకి పాపం వస్తుంది, పాండవులకి పుణ్యం వస్తుంది. అటువంటి పుణ్యపాపాలను ఇచ్చేటువంటి భూమి ధర్మభూమి అని. ఏమిటండి అంత విశేషం ధర్మక్షేత్రానికి అంటే, మరొక విశేషం ఉంది. ఈ కురుక్షేత్రం అనే భూమి ధర్మక్షేత్రం. కురుక్షేత్రం అనేది భూమి, దానికి ధర్మక్షేత్రం అని పేరు. కురుక్షేత్రం అనేటటువంటి చోటు ఢిల్లీ దగ్గర ఉంటుంది, హర్యానాలో. ఆ కురుక్షేత్రం అనేటటువంటి చోటు ధర్మక్షేత్రం అయినటువంటిది దేవతలకు యజ్ఞభూమి. దేవతలకి యజ్ఞభూమి అన్నారు. దేవతల యజ్ఞభూమి అవడం వల్ల అది చాలా పవిత్రం. దేవతల యజ్ఞభూమి అవడం వల్ల అది చాలా పవిత్రమైనటువంటిది అన్నారు. కనుక అటువంటి యుద్ధ భూమిలో ఏమి చేశారు మా వాళ్ళు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ అని రెండవ శ్లోకం నుంచి, దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా. రెండవ శ్లోకంలో చెప్తున్నాడు ఆ సంజయుడు, హే ధృతరాష్ట్ర, యువరాజైనటువంటి దుర్యోధనుడు, రాజా దుర్యోధనుడు ఆ వారి దగ్గరికి వెళ్ళి, గురువు గారి దగ్గరికి వెళ్ళి పాండవానీకం దృష్ట్వా పాండవుల సైన్యానంతా చూసి దుర్యోధనుడు ఆచార్యం ఉపసంగమ్య, తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆచార్యం ద్రోణాచార్యం ఉపసంగమ్య దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు. అబ్రవీత్ ఈ విధంగా చెప్పాడు. ఏ విధంగా? పశ్య, వీళ్ళందరినీ చూడండి. ఏతాం పాండుపుత్రాణం, ఈ పాండుపుత్రువులందరినీ కూడా చూడండి మీరు. పశ్య అంటే ఏకవచనం, నిజంగా అది లోటు ఏకవచనం అంటారు. పశ్య, త్వం పశ్య, నువ్వు చూడవలసినది, గురువు గారితో నువ్వు చూడవలసిందని ఎట్లా అనగలరు? కానీ ఇక్కడ ఆ అర్థంలో తీసుకోకూడదు. పశ్య అంటే ప్రార్థనే, ప్రార్థనే లోట్ అంటారు. లోట్ అనేటువంటిది ఒక లకారం. ఒక లకారం అంటే ఒక కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అంటే అని తెలుగులో చూసారా? అదేవిధంగా సంస్కృతంలో లోట్ అంటారు దాన్ని. వర్తమాన కాలం అయితే లట్ అంటారు, భవిష్యత్ కాలం అయితే లృట్ అంటారు సంస్కృతంలో, భూతకాలం అయితే లంగ్ అంటారు జరిగిపోతే. కానీ ఇది లోట్ అంటే ఏమిటి? ప్రార్థన. ప్రార్థన అర్థంలో చెప్పాడు ఎవరు? దుర్యోధనుడు గురువు గారిని ప్రార్థిస్తున్నట్లుగా. పశ్య, నేను ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని, వీరినందరినీ చూడండి అని అన్నాడు దుర్యోధనుడు. ఆచార్య, హే ఆచార్య, పశ్య, ఓ గురువర్య, వీరందరినీ చూడవలసినది, చూడవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని అర్థం. చూడవలసినదిగా ప్రార్థిస్తున్నాను, గురువు గారు కదా, మరి చూడవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఎవరిని? ఈ పాండుపుత్రులందరినీ. వ్యూఢాం ద్రుపద పుత్రేణ, ద్రుపద పుత్రుడి చేత, ఇది దృష్టద్యుమ్నుడి చేత ఇదంతా కూడా సమావేశం చేయబడింది, వ్యూహారచన చేయబడింది. ఎవరు? మీ శిష్యుడే అని చెప్తున్నాడు ద్రోణాచార్యుడికి. మీ శిష్యుడనే, తవ శిష్యేణ ధీమత, ఎంత తెలియగలవాడో చూడండి, నన్ను చంపే, నన్ను చంపడానికి అంటే మిమ్మల్ని చంపితే, ద్రోణుణ్ణి చంపడానికి కదా దృష్టద్యుమ్నుడు పుట్టాడు, కనుక మిమ్మల్ని చంపితే నేను ఓడిపోతాను కదా. దుర్యోధనుడి బాధ ఏమిటో తెలుసా? మీ శిష్యుడైనటువంటి ద్రుపద పుత్రుడు చాలా తెలియగలవాడు, ధీమంతుడు, చూడండి మిమ్మల్ని చంపడానికి వచ్చాడు, మిమ్మల్ని చంపితే నన్ను చంపినట్టే కదా. ద్రోణాచార్యుడు ఓడిపోతే యుద్ధంలో చాలా కష్టం. అంతేకాదు ఇంకొక అర్థం ఏమిటంటే, మనసులో ఉన్న అర్థం, మీరు పోయినా కూడా మా తాత ఉన్నాడు నన్ను రక్షించడానికి, భీష్మాచార్యుడు నన్ను రక్షిస్తాడు. మీరు ఎట్లాంటి శిష్యుడికి నేర్పారో చూడండి, అన్ని ధనురు విద్యలన్నీ కూడా మీ శిష్యుడికి నేర్పాడు, ఆ శిష్యుడు మిమ్మల్ని చంపడానికి పుట్టాడని మీకు తెలుసు, కానీ మీరు నేర్పారు కనుక ఇట్లా చేస్తే నేను ఎట్లా గెలుస్తాను యుద్ధంలో అనుకుంటారేమో, మా తాతయ్య ఉన్నాడు నాకు రక్షణగా అని. అంటే దుర్యోధనుడి యొక్క బుద్ధి అంతా బయటపడుతోంది ఇందులో. అందుకని ఈ యొక్క దుర్యోధనుడి యొక్క మనస్తత్వం ఈ యొక్క శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. ఆ దుర్యోధనుడు మాట్లాడే తీరు, అతని యొక్క మనసులో ఉన్నటువంటి భావన ఏమిటని చెప్పి వ్యాఖ్యానకర్తలందరూ అట్లా ఆ దుర్యోధనుడి మనస్సుని చిత్రీకరణ చేస్తున్నారన్నమాట. మనకన్నీ తెలియదు, ఊరికి చదువుకుంటూ పోతాం, పశ్చై తాం పాండుపుత్రాణం అంటే మనకు తెలియదు, కానీ వ్యాఖ్యానం రాసే వాళ్ళు ఉంటారు చూడండి, పద పదానికి ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు అని చెప్పి వాళ్ళు రాస్తారు. కనుక ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామని తెలుస్తుంది కదా. ఎవరైనా మనతో మాట్లాడుతుంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారని కనిపెడతామా లేదా? మరి వ్యాఖ్యానం రాసే వాళ్ళందరూ కూడా ఈ దానికి అర్థమే రాసేస్తున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు ఎందుకు రాయడం మనకు తెలియదా ఏంటి? కాస్త వ్యాకరణం చదువుకుంటే పాండుపుత్రులందరినీ చూడమన్నాడు దుర్యోధనుడు, అయిపోయింది, ఇంకా దానికి వ్యాఖ్యానం రాయక్కర్లేదు. కానీ వ్యాఖ్యానం రాసేవాళ్ళు ఆ మాటల వెనుక ఉన్నటువంటి భావాన్ని బయటికి తీసుకొస్తారు. అది వ్యాఖ్యానకర్తల యొక్క కుశలత. వారి మనస్సులో ఏముంది ఆ సందర్భంలో అనేటువంటిది బయటికి తీసుకువచ్చేవాడు వ్యాఖ్యానకర్త. అందుకని ఆ వ్యాఖ్యానాలన్నీ చదివితే మనకు ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. కానీ గురువు కర్తవ్యం ఏమిటంటే గురువు గారికి ఆ బాధ అంతా, వ్యాఖ్యానాలన్నీ చదివి శ్రీధర స్వామి వ్యాఖ్యానం రాశారు ఈ మహాభారతానికి, మధుసూదన సరస్వతి రాశారు, 8 మంది వ్యాఖ్యానం రాశారు. తెలిసిన వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది రాశారు? తెలిసిన వాళ్ళు అంటే పుస్తకాలను ప్రింట్లో ఉన్నటువంటివి 8, 9, 10 మంది ఉంటారు మొత్తం వ్యాఖ్యానాలు. మనకు తెలియకుండా ప్రింట్ కాకుండా ఇంకా ఎన్నున్నాయో. అంటే వ్యాఖ్యానకర్తలు అంత సునిశ్చితంగా ఆలోచిస్తారు. అటువంటి వారి యొక్క విషయాలు మనం గురువు ద్వారా చదువుకొని వింటే మనకు కూడా ఆ విషయాలన్నీ తెలుస్తాయి. భగవద్గీత పారాయణం చేయడం, పూజలు పెట్టి చేయడం అది వేరు. అది పారాయణం, ఆ పుణ్యం వస్తుంది. కానీ ఇందులో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటే మనకు చాలా విషయాలు అర్థమయ్యి మన మనసు కూడా ఒక సునిశ్చితంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అందుకని ఈ విషయాలన్నీ చెప్పా. ఏమిటవి? పశ్య అంటే ఏమిటి, ధర్మక్షేత్రం అంటే ఏమిటి, దుర్యోధనుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, ఒక వ్యక్తి ఘర్షణ ఎందుకు పడతాడు, ఘర్షణకి కారణం ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దానికి కొంచెం ఓర్పు కావాలి మనకు తెలుసుకోవాలంటే. తర్వాత శ్లోకం, ఇంతవరకు క్రిందటి వారం చూశాం. ఇది ఈ అధ్యాయం అంతా కూడా ఉపోద్ఘాతాధ్యాయం అని చెప్పాను. ఉపోద్ఘాతం అనేది రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఉపోద్ఘాతానికి రెండు ప్రయోజనాలని చెప్పాను. మొదటి ప్రయోజనం, ఈ సంసారం యొక్క సమస్య, ఈ వ్యాధి జర మరణ రోగాలతో కూడినటువంటి ఈ ప్రపంచం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి. వ్యాధి వస్తే బాధ, మరణం అంటే బాధ, ముసలితనం అంటే అంతకంటే బాధ. ఈ బాధ కలిగినటువంటి ఈ సంసారం సమస్య, ఈ సమస్య ఉన్నది అని తెలుసుకోవాలి ఫస్ట్. ఆ సమస్య అనేటువంటిది అర్జునుడికి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ సంసారం ఉన్నది అనే సమస్య అనేటువంటిది ఉన్నది అని చెప్పి మనం వ్యాధి నిర్ణయం అంటారు. దానికి ఏం చెప్పాను పేరు సంస్కృతంలో? భవ రోగం. ఒక వారం రోజులు అయిపోయింది గుర్తుందనుకుంటా. భవ రోగం అన్నారు గీత. భవరోగ నాశని, భవరోగాన్ని తొలగించేటటువంటిది గీత. రోగాన్ని తొలగించేదానికి ఏమని పేరు? ఔషధం. ఔషధం గీతాశాస్త్రం భవరోగానికి ఔషధం లాంటిది. ఇది మొదటి ప్రయోజనం. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే, అర్జునుడికి తన యొక్క నిస్సహాయత, దుఃఖము, సమస్య అన్నీ తెలిసినాయి. కృష్ణ నన్ను ఈ సంసారం నుంచి బయటపడేయి అని అడుగుతున్నాడు. ఆ సంసారం యొక్క సంసారం ఒకటి ఉన్నదని, దాని నుంచి బయటపడాలని కోరుకుంటే కదా మందు విలువ తెలుస్తుంది. ఔషధ విలువ ఎప్పుడు తెలుస్తుందండి? మన ఇంట్లో ఒక ఔషధం ఉంది, దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది ఏ రోగాన్ని నయం చేస్తుంది? ఇప్పుడు ఆ రోగం నాకున్నది, ఈ రోగం పోవడానికి ఈ మందు అన్నప్పుడు దానికి ఎంత విలువనిస్తాం? ఇప్పుడు ఎన్నో మెడికల్ షాపులో ఎన్నో మందులు ఉంటాయండి. ఆ మందుల విలువన్నీ మనకు తెలుస్తుందా ఏమిటి? ఏ రోగం ఉంటే వాడికి ఈ రోగానికి ఈ మందు తెలిసిన వాడికి ఆ మందు చాలా విలువ. ఇన్సులిన్ ఎవరికి విలువ ఉంటుంది? ఇన్సులిన్కి ఎవరు విలువనిస్తారు? డయాబెటీస్ ఉన్నవాడే. ఇన్సులిన్ అంటే వాడికి ఎంత వాల్యూనో. ఎవరికి? మధుమేహం అంటారు. డయాబెటీస్ అంటే ఏమిటి? మధుమేహం. ఈ మధుమేహం డయాబెటీస్ ఉన్నవాడికి ఇన్సులిన్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అందరికీ తెలుస్తుందా ఏమిటి? తెలియదు కదా. అదేవిధంగా ఈ సంసారం అనే సమస్య ఉన్నవాడికి ఈ గీతాశాస్త్రం యొక్క విలువ తెలుస్తుంది. ఈ సంసారం అనేటువంటిది ఏమిటి? ఈ వ్యాధి ఎందుకు రావాలి మనిషికి? ఈ సమస్య ఎందుకు? ముసలితనం ఎందుకు? మోకాళ్ళ నొప్పులు ఎందుకు రావాలి? చెవులు ఎందుకు వినపడకుండా పోవాలి? కళ్ళు కనపడకుండా ఎందుకు పోవాలి? చత్వారం ఎందుకు రావాలి? పళ్ళు ఎందుకు ఊడిపోవాలి? అన్ని చక్కగా ఉండొచ్చు కదా. ఇంత సమస్యలు ఎందుకు ఈ శరీరానికి? ట్రాఫిక్ జామ్ ఎందుకు? ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉన్నప్పుడు మనకు సమస్యగా కనపడుతుందా లేదా? వైరస్ ఫీవర్ ఎందుకు రావాలి? ఇప్పుడు సీజన్, వైరస్ ఫీవర్కి చాలా సీజన్. వైరస్ ఫీవర్ ఎందుకు రావాలి? డెంగ్యూ ఫీవర్ ఎందుకు రావాలి? డెంగ్యూ ఇలా జ్వరం ఎందుకు రావాలండి? వస్తే పోతే పర్వాలే, 6 నెలలు అంతా బాధ పెడుతుంది శరీరాన్ని. ఎందుకు పెట్టాలి? మరి ఈ సంసార సమస్య తెలిస్తే దాన్ని ఔషధం కోసం ప్రయత్నం చేస్తామా లేదా? మనం సంసార రోగం దీని నుంచి నేను బయటపడాలి, ఈ దుఃఖాన్ని నుంచి నేను బయటపడాలి అని మనం కోరుకున్నాం అనుకోండి, దానికి ఔషధం కోసం ప్రయత్నం చేస్తామా చెయ్యమా? ఇప్పుడు సంసార సమస్య తెలుసుకున్నారా? పళ్ళు నొప్పి, తలనొప్పి, కంటి నొప్పి, మన నొప్పులే కాకుండా ఇంట్లో వాళ్ళని నొప్పులే, ఈ శరీరానికి వచ్చే సమస్యలే కాకుండా మనకి ఇంట్లో సమస్యలు, కరెంటు ఉండదు, అనేక సమస్యలు, నీళ్లు ఉండవు, మంచి బాగా వర్షం పడితే ఇల్లు కాలుతుంది. అది భౌతికం, అధ్యాత్మం, అది దైవికం. ఎన్ని సమస్యలు చూడండి, ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడమే అది వివేకం అంటారు దాన్ని. ఈ సమస్యలు ఉన్నాయి కనుక ఇప్పుడు మీకు ఈ సమస్యల నుంచి బయటపడాలని ఉన్నదా లేదా అది ప్రశ్న. ఈ సంసారం అంటే సమస్యలతో కూడినటువంటి ఈ యొక్క ప్రపంచం, ఈ శరీరం, ఈ సమస్యల నుంచి బయటపడాలని ఉన్నదా లేదా అని అంటే ఎవరికి ఉండదండి బయటపడాలని? లేదండి నాకు సమస్యలే బాగున్నాయి అంటారా? అనం కదా, సమస్యల్లో నుంచి బయటపడాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. కనుక ఆ సమస్యల నుంచి బయటపడాలని కోరుకున్నాడు అంటే, వ్యాధి నుంచి బయటపడాలని కోరుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ కూర్చుంటాడా, డాక్టర్ గారు నాకు మెడిసిన్ రాసివ్వండి అంటాడు, అంతే కదా. డాక్టర్ గారు పేషెంట్ చూస్తూ ఉంటే వ్యాధి పోతుందా? డాక్టర్ గారు ఏం చేయాలి, పరీక్ష చేసి నీకు ఈ మందు ఇస్తున్నా అన్న ఆయన అన్నాడు. సరే మందును చూస్తూ కూర్చుంటే పోతుందా వ్యాధి అన్నాడు. మందును చూస్తూ కూర్చున్నాం పోదు, అలవర్లో పెట్టుకుని రోజు నమస్కారం చేస్తూ ఉంటే మందుకి ఆ ఇన్సులిన్కి వాడికి షుగర్ తగ్గుతుందా? మందు సేవనం చేయాలి, ఆ ఔషధాన్ని సేవించాలి, సేవించినప్పుడే ఆ రోగం పోతుంది. ఇప్పుడు ఎన్ని కావాలో చూడండి, ఫస్ట్ రోగం ఉందని తెలుసుకోవాలి. ఆ రోగం ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? పంటి నొప్పి ఉంటే, పన్ను పోటు పుడుతుంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళం కదా. కన్నుకి ఏదైనా ప్రాబ్లం వస్తే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళం కదా. ఏ ప్రాబ్లం ఉంటే ఆ డాక్టర్ దగ్గరికే వెళతాం, అవునా? అది మాకు తెలుసు స్వామిని, మీరెందుకు చెప్తారు అంటారా? ఏ ఏ అంగాలకి ఏ వ్యాధి ఉంటే ఆ డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళా మరీ చూసుకుంటాం. ఆ స్పెషలిస్టులో కూడా మద్రాసులో ఐ స్పెషలిస్ట్ చాలా మంది ఉన్నారు, అందులో బెస్ట్ ఎవరైనా చూసి వెళ్తామా లేదా? అందరూ ఐ స్పెషలిస్టే కదా, మా ఇంటి పక్కనే ఉన్నాడని చెప్పి పోతారా? పోరు కదా. కాదండి, టీనగర్లో పెద్ద స్పెషలిస్ట్ ఉన్నట్ట, అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఏమంటే పక్కనే ఉన్నాడుగా అంటే, కాదు కదా, ఆయన బాగా చూస్తారన్నాడు. అంటే చూడండి ఎంత బుద్ధి ఉందో మనకు. బాగా వ్యాధి ఉన్నప్పుడు ఈ రోగాన్ని తొలగించడానికి ఆ డాక్టర్ దగ్గరికి, అందులో స్పెషలిస్ట్ దగ్గరికి ఎంత దూరమైనా సరే, ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే వెళ్తాం. అదేవిధంగా అర్థమైంది కదా, అదేవిధంగా ఈ సంసారం అనే రోగం తెలిసినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. గురువు వైద్యుడు, ఏ గురువు, ఎక్కడ ఉంటాడా గురువు అంటే, అందరిలోకి బెస్ట్ గురువు కావాలి, బెస్ట్ డాక్టర్ లాగానే బెస్ట్ గురువు కావాలి కదా. ఇప్పుడు బెస్ట్ గురువు దగ్గరికి వెళ్ళంగానే బెస్ట్ షాప్ అని ఉండదు, ఎక్కడన్నా బెస్ట్ షాప్ అని కూడా ఉంటాయి. అందుకని బెస్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఒక ఔషధం ఉండాలి. బెస్ట్ గురువే కానివ్వండి, ఔషధం లేదన్నాడు. బెస్ట్ డాక్టరే కానీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏమి లేదు ఆయన దగ్గర అంటే ఏం చేస్తారు? మందుల షాపు దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు, ఊరికి డాక్టర్ దగ్గరికి వెళితే ప్రయోజనం లేదు. మందుల షాపు, మందులు ఇచ్చేవాడు, ఔషధం ఇచ్చేవాడు అవసరమే. ఆ మందులు రాసే డాక్టర్ చదువుకున్న ఆయన అయి ఉండాలి. మందుల షాపులో ఎన్నో మందులు ఉంటాయి. మీరు ప్రిస్క్రిప్షన్ మందుల షాపు వాడి దగ్గర తీసుకుంటారా, డాక్టర్ దగ్గర తీసుకుంటారా? చాలా తీవ్రంగా ఉంటుంది నా ఉపన్యాసం. తీవ్రం అంటే ఏమిటంటే, మీకు బాగా అర్థం కావాలి అసలు ఈ భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాతనే దీని యొక్క ప్రయోజనం, దాని యొక్క ఫలం. నేను అందుకే చెప్పాను, ఔషధం యొక్క విలువ తెలియాలి. విలువ తెలియాలి అంటే అది ఎందుకు ఉపయోగిస్తున్నామో తెలియాలి. ఇప్పుడు మందుల షాపుకి వెళ్తే మందులు ఇచ్చేవాడికి అన్ని వ్యాధులకి ఏ ఏ మందు వాడికి తెలియదు, డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. భగవద్గీత పుస్తకాలు ఆ షాపుల్లో దొరుకుతాయండి. పుస్తకాల షాపుల్లో మనం వెళ్తే భగవద్గీత దొరుకుతుంది, రామాయణం దొరుకుతుంది, భారతం దొరుకుతుంది, భాగవతం దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. మెడికల్ షాపు లాగానే మెడికల్ షాపులో మందులు దొరుకుతాయి, పుస్తకాల షాపులో పుస్తకాలు దొరుకుతాయి. పుస్తకం కొనుక్కున్నాం అనుకోండి, ఇప్పుడు అక్కడ మెడిసిన్ కొనుక్కున్నట్టే, ఎట్లా దాన్ని ఉపయోగించాలో తెలియదు కదా, ఎంత డోసులు వేసుకోవాలని తెలియదు. వాళ్ళు తమిళంలో చెప్తారు, ఒరే డోసు ఉడనే క్లోజ్ అంటారు. వాడు వేసుకోమన్నాడు అనుకోండి ఒక మందు డోసు మెడికల్ షాప్ వాడు, వేసుకుంటే ఏమవుతుందంటే క్లోజ్, పైకి వెళ్ళిపోతాం. అందుకని డాక్టర్ కావాలి. ఆయన రాస్తారు హాఫ్ స్పూనా, ఫుల్ స్పూనా, క్వార్టర్ స్పూనా అని. అదేవిధంగా గురువు మాత్రమే ఈ యొక్క శాస్త్రం అనే ఔషధాన్ని ఎలా సేవించాలి, ఎలా సేవిస్తే ఈ సంసార రోగం నయమవుతుంది పోతుంది అని చెప్పగలడు. అందుకనే గురు శిష్య సంవాద రూపేణ గురు శిష్యుల్ని మన ముందు పెడుతున్నారు వ్యాసుల వారు. అది రెండవ ప్రయోజనం. ఉపోద్ఘాతం యొక్క రెండవ ప్రయోజనం ఏమిటి, గురు శిష్యులు మనకు పరిచయం చేస్తున్నారు గురు శిష్యుల్ని. గురువు యొక్క ఆవశ్యకత, శిష్యుడు తనకు తెలియదని శిష్యుడు తెలుసుకోవాలి, గురువు గారికి తెలుసని తెలుసుకోవాలి. పేషెంట్కి తెలియాలా లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియనివన్నీ డాక్టర్ గారికి తెలుసని పేషెంట్కి తెలియాలా లేదా, తెలుస్తుంది. అదేవిధంగా శిష్యుడు కూడా మా గురువు గారికి ఎంతో జ్ఞానం ఉంది, ఆ ఔషధాన్ని ఏది శాస్త్రం అనే ఔషధాన్ని నా యొక్క సంసార రోగాన్ని పోగొట్టడానికి సరిగ్గా డోస్ ఇవ్వడానికి వారి దగ్గర శక్తి ఉన్నది అని శిష్యుడు తెలుసుకోవాలి. గురువు గారు కూడా జాగ్రత్తగా ఆ యొక్క ఔషధాన్ని శిష్యుడికి ఇవ్వాలి. ఇప్పుడు మన చేతిలో ఏం ఔషధం ఉంది, భగవద్గీత ఔషధం. ఈ ఔషధాన్ని సేవించాలి అంటే గురువు అనే వైద్యుడు, గురువు అనే వైద్యుడు కావాలి. ఆ గురువు అనే వైద్యుడు ఈ శాస్త్రం అనే ఔషధాన్ని మనకు అంచెలంచెలుగా ఇస్తారన్నమాట. ఒకేసారి మింగుతాం మందు అంతా కూడా, 6 నెలలు వాడాల్సిన మందు. 6 నెలల దాకా ఎందుకండి రోగం తగ్గడం, 6 గంటల్లో తగ్గిపోవాలి నాకు అన్నాడు అనుకోండి, 6 నెలలు నేను ఓర్చుకోలేను బాధ, 6 గంటల్లో తగ్గాలి అంటే డాక్టర్ గారు ఏం చేస్తారు, నమస్కారం నాయన పోయిరా అంటాడు. డాక్టర్ ఈజ్ ఎట్ రిస్క్ కదా, 6 నెలల్లో పోవలసిన రోగం 6 గంటల్లో పోవాలంటే ఎట్ట పోతుంది. 60 జన్మలుగా పెట్టుకున్నావు ఈ రోగాన్ని నువ్వు, 60 జన్మలు అంటే ఇంకా ఎక్కువే అనుకోండి, జన్మ జన్మలటువంటి అజ్ఞానం అనే రోగాన్ని పెట్టుకొని క్లాసుకు రాగానే మనశ్శాంతి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది. ఒక భగవద్గీత ఒక కోర్సు చదవగానే నాకు మోక్షం వచ్చేయాలంటే రాదు, జన్మ జన్మలుగా ఉన్నది అజ్ఞానం. ఆ అజ్ఞానం అంతా పోవాలంటే సబ్బు ఎంతసేపు పెడతారండి, బ్రష్ ఎంతసేపు చేస్తారు, బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ ఎంతసేపు చేస్తారు, మురికి పోయేవారు అది నల్లగా కనపడుతున్నది అనుకోండి అట్లాగే ఉంచుతామా, 10 నిమిషాలు చేశాను బ్రషింగ్ పోవాలేదు కాబట్టి వదిలేస్తారా, అది పోయే వరకు చేస్తారా లేదా. ఇట్లాంటి ఉదాహరణ చెప్తే కానీ మీకు అర్థం కాదు. ఆ మురికి పోయే వరకు ఆ బ్రష్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మురికి ఉంటే కట్టుకోలేరు అనారోగ్యం వంటికి. అదేవిధంగా ఈ శాస్త్రం వినేటప్పుడు మనకి ఈ యొక్క రాగ ద్వేష కామ క్రోధాలతో కూడి మనస్సు యొక్క బాధలన్నీ పోవాలంటే ఒక్కసారి 2 సార్లు అట్లా చదివిస్తే భగవద్గీత పోలేదు, ఇంకా దిగులు చింత ఉన్నదంటే ఇంకా ప్రశ్న అర్థం. అందుకే కదా రెండో కోర్సు అంటే సెకండ్ కోటింగ్. రుద్దిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో తెలుసా, ఇంకోసారి సబ్బు అప్లై చేస్తారు. సబ్బుని ఏం చేస్తారు, బ్రష్ చేసిన తర్వాత పోలేదు అనుకోండి, ఇంకొంచెం సబ్బు తీసుకొని మళ్ళీ సబ్బు అప్లై చేసి మళ్ళీ బ్రష్. ఏమండి
బట్టలు ఉతకడంలో అంత తెలివితేటలు ఉన్నాయి. మరి ఈ యొక్క మురికి మనసులో ఉన్నటువంటి అజ్ఞానం మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఎంత చెయ్యాలి మీరే ఆలోచించండి. ఇంత చెప్తే గానీ మనకు దాని యొక్క సీరియస్నెస్ తెలియడంలా ఇప్పుడు కదా. ఆ సీరియస్నెస్ తెలిసినప్పుడే మనకు కొండలు గుట్టలు వాగులైనా దాటి వెళతాం భగవద్గీత చదవడానికి. బస్సు లేదండి, ఆటో లేదండి, ఇట్లాంటివి చెప్పవు. ఆ సమస్య ఈ సమస్యలు పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు కూడా కొండ మీదకి పరిగెడతాడు. భగవంతుడి అనుగ్రహం కావాలి నాకు, భగవంతుడు చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని నేను ఆస్వాదించాలి అనుకున్నప్పుడు వాడికి కష్టం తెలుస్తుందా? శారీరక బాధ, ఈతి బాధలు ఉంటాయా వాళ్ళకి? ఉండవు. ఎటువంటి కష్టము తెలియదు. భగవద్గీత నా గురువు, శాస్త్రం తప్ప నాకేమీ తెలియదు. ఇంకా చెప్పాలంటే సర్వం మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆ శాస్త్రం ఇచ్చేటటువంటి ఆనందం అంతా ఇంతే కాదు. అది రుచి చూడాలి కదా మొదట. అది కప్పులో ఉంది, ఒక స్పూన్ అయినా టేస్ట్ చేస్తే కదా. కొంచెం టేస్ట్ చేస్తాం, కొంచెం టేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది తెలుసా, మొత్తం తాగే వరకు వదిలిపెట్టాం. ఒక స్పూన్ కూడా టేస్ట్ చేయలేదు అనుకోండి, ఏముంది అనంతం. ఎంతనా ఒక స్పూన్ తీసుకుంటే అబ్బా చాలా బాగుంది, ఇంకొంచెం ఇవ్వండి. అదే విధంగా శాస్త్రం కూడా ఎంతకాలం చదవాలండి శాస్త్రం అని అడుగుతాం. ఎవరికి తెలుసు ఎంత ఉందో మన అజ్ఞానం, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు? 18 అధ్యాయాలు పూర్తి చేశానండి అంటాం. పూర్తి చేశావు కానీ ఇక్కడ పోయిందా అజ్ఞానం? ఎంతోమంది గురువుల దగ్గర విన్నాం, పోయిందా అంటే చాలా లేదు డోస్ అని అర్థం. అందుకని గురువులు చెబుతూనే ఉంటారు, మనం వింటూనే ఉండాలి. వాళ్ళు ఎంతకాలం చెప్తూ ఉంటారో మనం అంతకాలం వింటూ ఉండాలి. వింటూ ఉంటే ఆ యొక్క ఆనంద స్వరూపాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం, జీవితం ఆనందమయం అవుతుంది. కనుక గురువు శిష్యుల్ని మనకు పరిచయం చేస్తారు ఈ ఉపోద్ఘాత అధ్యాయంలో. అందుకు చెప్తున్నాను ఈ యొక్క అధ్యాయం దేనికంటే మొదటి అధ్యాయమే కదా, అంత కథే కదా, నేను తర్వాత వస్తాను 2వ చాప్టర్ కంటారు అనుకున్నారే అనుకోండి. సపోజ్ చాలామంది అంతే కదా, ఏముందండి మొదటి అధ్యాయంలో, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ దుర్యోధనుడు అంతా పరిచయం చేస్తూ ఉంటాడు అందరినీ, అక్కడే ఉండదు అందరు, కథే కదా, అయిపోయిన తర్వాత వస్తాలి అన్నాడు. అయ్యో నేను ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడతాను అన్నట్లే ఉంటుంది అది. 2వ అధ్యాయం ఇల్లు కట్టడం, 1వ అధ్యాయం ఫౌండేషన్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఫౌండేషనా కాదా? ఇది వినకుండా 2వ అధ్యాయానికి వచ్చారనుకోండి, సపోజ్ కొంత వీక్గా ఉంటుంది ఇల్లు. అందుకని మొదటిసారి వినేటప్పుడు ఫౌండేషన్ సరిగ్గా వేయించుకోరు. గురువుగారు చెప్తుంటారు, మనం పోతే కదా. కనుక ఫౌండేషన్ లేని భవనం స్ట్రాంగ్గా ఉండదు. ఫౌండేషన్ ఉంటే దాని మీద ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు. కనుక ఫౌండేషన్ లోపం, మన చెన్నైలో కడుతున్నారు కదా ఫ్లాట్స్, అంత ప్రాబ్లం. కారణం ఏంటంటే ఫౌండేషన్లోనే ప్రాబ్లం. కనుక ప్రతి మాట గురువు నోట్లో నుంచి వచ్చేది వేద వాక్కుగా భావించాలి. ఎన్నటికీ కూడా తెలిసిందే కదా, విన్నదే కదా అనే భావన ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాకూడదు. అది వచ్చిన రోజు మన ఆధ్యాత్మిక ఎదుగుదల తగ్గిపోతుంది, మనం ముందుకు వెళ్ళలేము. అంటే ఎంత శ్రద్ధ కావాలి ఆ విద్యార్థికి చెప్పండి మీరే. ఎంత శ్రమకు ఓర్చుకోవాలి, శ్రమ, విపరీతమైన శ్రమ. మానసికంగా ఉంటుంది, బౌద్ధికంగానూ ఉంటుంది, శారీరకంగానూ ఉంటుంది శ్రమ. అన్ని తట్టుకొని రావాలి. అలా వచ్చినప్పుడే మనకు ఆ శాస్త్ర మాట బాగా వంటబడుతుంది. అందుకని గురు శిష్యుల యొక్క ప్రాధాన్యం, గురువు యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేయడం, శిష్యుడు తన యొక్క అవసరాన్ని తెలుసుకోవాలి. గురువు యొక్క అవసరం, శాస్త్ర అవసరం తను తెలుసుకున్నప్పుడే దీనికి విలువ ఉంటుంది. కానీ లేకపోతే అవి ఊరికే మాటలుగా మిగిలిపోతాయి. గురువు చెప్పే మాటలు కంఠశోష లాంటిదే, బూడిద మీద పన్నీరు పోసినట్లే. ఎప్పుడు? బూడిద మీద పన్నీరు అంటే ఎప్పుడండి అది? శిష్యుడికి గనక ఈ భగవద్గీత ఎందుకు చదువుతున్నాను నేను, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, నేను ఎందుకు చదవాలి అని తెలియకపోతే గురువుగారు చెప్పే మాటలన్నీ బూడిలో పోసిన పన్నీరు లాగైపోతాయి. బూడిలో పోస్తే పన్నీరు వాసన వస్తుందా? వాసన రాదు. అదేవిధంగా గురువు గారు పన్నీరు లాంటి గురువు గారి మాటలు శిష్యుడు గనక విలువ ఇవ్వకుండా ఏదో కాలక్షేపానికి విన్నాడే అనుకోండి, ఆ మాటలు పన్నీరు లాంటి మాటలు వాసన లేకుండా పోతాయి. అర్థమైందా? గురువుగారు చెప్పే మాటలకి ఎప్పుడు విలువ వస్తుంది, ఆ పన్నీరుకి ఎప్పుడు విలువ వస్తుంది? అది బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. అర్థమైందా? అదేవిధంగా ఇంకోటి చెప్తారు మన వాళ్ళు, చెవిటి వాడి జీవులో శంఖం ఊదినట్టు అన్నాడు. దాని యొక్క ప్రాధాన్యం తెలుసుకోకుండా, ఎందుకు చదువుతున్నాను నేను భగవద్గీత అని తెలుసుకోకుండా, దాని యొక్క ఆవశ్యకత తెలుసుకోకుండా ఊరికే వింటూ ఉంటాం. అలా వింటూ ఉన్నాం అనుకోండి, చెవిటివాడిలో శంఖం ఊదినట్లే. చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊదాం అనుకోండి, వాడికి ఏమర్థం అవుతుంది, వినపడుతుందా? అందుకే పాపం గురువుగారు గొంతు చించుకొని చెప్తున్నా కూడా మీకు కాదు, కొంతమంది ఉంటారు చెవిటివాడి, వాళ్ళకి ఊదినా కూడా ఎక్కదు. కనుక మనం అట్లాంటి వాడం కాకూడదు. గురువుగారు చెప్పే వాక్యాలని నేను అది పన్నీరుగానే స్వీకరించాలి, ఇది వృధా కాకూడదు. గురువుగారు ఊదే శంఖనాదం చెవిటివాడి చెవిలో శంఖనాదంలాగా కాకూడదు. గురువుగారి ఊదే శంఖనాదం నా ఆత్మని, స్వరూపాన్ని మేల్కొలపాలి, నన్ను అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొలపాలి. నా గురువుగారి యొక్క వాక్ శంఖనాదం అని శిష్యుడిలో ఉంటే ఆ విద్య సార్థకత అవుతుంది. అందుకని మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి. తర్వాత శ్లోకం, 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధీః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర ఈ సైన్యమునందు, సైన్యాన్ని పరిచయం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు కదా. అత్ర అంటే ఈ సైన్యంలో అని అర్థం. ఈ మీరు చూస్తున్నటువంటి ఈ సైన్యంలో మహేశ్వాసాః శూరాః ఎవరెవరు ఉన్నారు? సైన్యం అంటే మహేశ్వాసాః అంటే ఇషు అంటే బాణం, విశ్వాసాహ అంటే బాణం వదలడంలో శూరులు అని అర్థం. మహావిశ్వాసాహ అంటే శక్తివంతమైనటువంటి బాణాలను వదలడంలో సమర్థులు అని అర్థం. శూరాహ అంటే శక్తి కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వాళ్ళు, శక్తివంతమైనటువంటి బాణాలను వదలడంలో సామర్థ్యం కలిగినటువంటి వారందరూ ఉన్నారండి ఇక్కడ అని చెప్తున్నారు. ధనుస్సు అంటారు చూసారా, ధనుస్సు ధనుర్విద్యలో ఆరితేరిన వాళ్ళు. బాణం వేస్తే అటు ఇటు పోదు, మనం వేసామనుకోండి. బింద్రన్ అబ్బాయి పేరు ఏమిటి, బింద్రన్ ఆ అబ్బాయి కనుక చేశాడంటే టక్కు వెళ్ళి అక్కడ కొట్టుకుండు, మనం వేస్తే ఎక్కడికి. అట్లాంటి వాళ్ళు కాదు, యుద్ధంలో చాలా పవర్ఫుల్గా వాళ్ళు వేశారు అంటే ఇంక అక్కడికి వెళ్ళి తీరాల్సిందే బాణం. అట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? భీమార్జున సమాహ. ద్రోణాచార్యుడికి ఎప్పుడు భీముడు అర్జునుడే గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆయన. అట్లా అనుకోకండి, వాళ్ళకి సమానమైన వాళ్ళు మనలో కూడా ఉన్నారని చెప్తున్నాడు దుర్యోధనుడు. చూసారా మనస్సు, మన సైన్యంలో కూడా భీమార్జునులకు సమానమైనటువంటి ధనుర్విద్య పారంగతులు ఉన్నారు అని చెప్తున్నాడు. వాళ్ళతో ఎందుకు పోల్చడం, ఉన్నవాడని చెప్పచ్చు కదా. దుర్యోధనుడు యొక్క సమస్య అది, ప్రాబ్లం. మైండ్ ఈ సిక్ మైండ్, పోల్చుకుంటూ ఉంటారు కదా. మనం పిల్లల్ని పోలుస్తుంటాం వాళ్ళతో, అవతల పిల్లలతో. వాళ్ళ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ అబ్బాయి కంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయా లేదా, అని అడుగుతా. ఒరే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడగచ్చు కదా. ఒరే నీ ఫ్రెండ్కి ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పు అని అడుగుతాం ఫస్ట్. అదేవిధంగా దుర్యోధనుడు మన ఆ సైన్యంలో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారంటే పోతుంది కదా, భీముడికి అర్జునుడికి సమానంగా మన సైన్యంలో ఉన్నారు. ఎందుకది అక్కడే తెలిసిపోతుంది బుద్ధి. కనుక దుర్యోధనుడి బుద్ధి వద్దు మనకు, అర్థమైందా? చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని మన పిల్లల్ని కూడా ఎవరితో పోల్చకూడదు. భీమార్జున సమాహ యుధి, ఎక్కడ యుద్ధమునందు, వంటగదిలో కాదు. భీముడు వంట చేయటం వచ్చు, భీముడికి యుద్ధం చేయటం వచ్చు, అర్జునుడికి డాన్స్ వేయడం వచ్చు, యుద్ధం చేయడం వచ్చు. మనకేమవుతుంది అంటే డాన్స్ వేస్తే వంట చేయడం రాదు, వంట చేస్తే యుద్ధం చేయడం రాదు, ఒకటి చేస్తే ఒకటి రాదు. భీముడు అర్జునుడు అట్లా కాదు. అందుకనే భీముడికి పాకం చేయడంలో, పాక శాస్త్రంలో నిపుణుడు, వలలుడు అనే పేరుతో వంట శాస్త్రంలో చాలా ఘటికుడు. కనుక మనం కూడా అన్ని శాస్త్రాల్లో పారంగతులం కావాలి సాధ్యమైనంత వరకు. ఓకే, అందుకని యుధి అంటే యుద్ధమునందు అని అర్థం. యుద్ధమునందు యుధి. తర్వాత యుధానః, యుధానుడు అంటే సాత్కికి. యుధానః, యుధానః అనే పేరు ఎందుకు వచ్చిందంటే సాత్కికి యుద్ధమునందు ఆరితేరినవాడు, అందుకని సాత్కికి యుధాన అని పేరు వచ్చింది. యుద్ధమునందు ఆరితేరినవాడు అర్జునుడి శిష్యుడు, అర్జునుడి శిష్యుడు యుధానుడు సాత్కికి. తర్వాత విరాటః, విరాటరాజు. ఇప్పుడు పాండవుల సైన్యం వైపు చెప్తున్నాడు దుర్యోధనుడు. అంటే వాళ్ళల్లో దుర్యోధనుడు చెప్పేది ఏమిటంటే అర్జునుడు భీముడే కాదండి ధనుర్విద్యలో పారంగతులు, పాండవుల వైపు ఇంకా ముందు ఉన్నారు చాలా మంది అని. తన వైపు చెప్పుకునేటప్పుడు కూడా చెప్తాడు ఇదే విధంగా. ఇప్పుడు చెప్పేదంతా పాండవుల గురించి. అయితే విరాట అంటే విరాట రాజు కూడా ఉన్నాడు వాళ్ళ వైపు, విరాట రాజ. తర్వాత ద్రుపద, ద్రుపద ఎవరి అందుకే ద్రుపద అని పేరు ఎందుకు పెట్టొచ్చిందంటే ఆయనకి ఎవరి యొక్క రథం మీద జెండా ఉంటుంది, ఆ జెండా మీద వృక్షం ఉంటుంది ఈయన యొక్క జెండా, ఈ ద్రుపదుడు. ద్రుపద చెట్టు బొమ్మ కలిగినటువంటి జెండా ఎవరి రథం మీద ఊగుతూ ఉంటుందో ఆయన అని అర్థం ద్రుపద. తర్వాత ఈ ద్రుపదుడు ఎటువంటి వాడు, మహారథః, మహారథి అయినటువంటి ద్రుపదుడు. తర్వాత శ్లోకం దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. దృష్టకేతుః శిశుపాలుడి యొక్క కొడుకు దృష్టకేతు, దృష్టకేతు. తర్వాత చేకితానః, చికితానస్య అపత్యం పుమాన్ చేకితానః, చికితానుడి యొక్క పుత్రుడు చేకితానుడు. ఐదవ శ్లోకంలో చేకితానః వీర్యవాన్ కాశీరాజః, వీరుడైనటువంటి కాశీరాజు, అంబా అంబాలిక వాళ్ళ నాన్న కాశీరాజు, కాశీరాజు పుత్రికలే కదా వాళ్ళు, ఆ కాశీరాజు. తర్వాత పురజిత్ కుంతి భోజశ్చ, కుంతి భోజుడు, పురజిత్ కుంతి భోజుడు. శైభ్యః నరపుంగవః, నరపుంగవః శైభ్యః, మనుష్యులలో గొప్పవాడు అని అర్థం. నరపుంగవహ, పుంగవహ అంటే గొప్పవాడు, ఉన్నతుడు. నర అంటే మనుషులలో. ఎవరు అంటే శైభ్య, శిబిదేశ రాజు. శైభ్య అంటే శిబిదేశం యొక్క రాజు శైభ్యుడు, చాలా గొప్పవాడు ఉన్నాడు యుద్ధంలో. మహారథి అంటే అతిరథి, రథి అని రకరకాల ఉన్నారు యుద్ధాన్ని చేసేవాళ్ళలో. వాళ్ళకి కమాండర్ ఇన్ చీఫ్కి వాళ్ళకి అడ్మిరల్స్ అని ఇక్కడ పెడుతుంటారు చూసారా పతకాలు. అట్లాగే యుద్ధంలో వెనకటి రోజుల్లో మహారథి, అతిరథి, రథి అని ఇట్లా రకరకాలు ఉన్నారు. ఎవరు అంటే వాళ్ళు, దానికి ఒక శ్లోకం ఉంది, ఏకో దశ సహస్రాణి యోధయే జస్సు ధన్వినా. ఏకో దశ సహస్రాణి, ఒకే ఒక వ్యక్తి 10,000 మందితో ఒకేసారి కనుక పోట్లాడితే ఆ వ్యక్తికి మహారథ అని పేరు. మహారథి, కర్ణుడు మహారథి, మహారథి కర్ణ అంటారు చూసారా. మహారథి అంటే 10,000 మంది సైన్యంతో ఒకేసారి ఒక్కడే పోట్లాడాలి, ఒకేసారి, తర్వాత తర్వాత కాదు, ఒకేసారి, అప్పుడు మహారథి అని పేరు. ఏకోదశ సహస్రాన్ని యోధయే వ్యస్తు ధన్వినాం. అంతేకాదు ధనుర్విద్యలోనే కాదు, శస్త్ర శాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇది స్మృత. శస్త్ర శాస్త్రం, శస్త్రం అంటే చేతిలో పట్టుకొని యుద్ధం చేయడం, గద ఇట్లాంటివి. ఆ యుద్ధాల్లో శాస్త్రం కూడా తెలిసి ఉండాలి, ఆ శాస్త్రాన్ని కూడా తెలుసుకొని ఉండాలి. ఊరికి యుద్ధం చేయడం కాదు, అది ఎలా ఏమిటని చెప్పగలిగే స్థితిలో ఉంటారు చూసారా. ఆ శాస్త్రం తెలిస్తే కానీ చెప్పలేరు. అందరూ యుద్ధాన్ని అవతల వాళ్ళకి బోధించలేరు ఎలా చెయ్యాలి అనేది. అది బోధించాలి అంటే శాస్త్రం థియరీ అంటారు చూసారా, అది చదివి ఉండాలి. శస్త్ర శాస్త్ర ప్రవీణశ్చ మహారథః ఇతి స్మృతః. అస్త్రం వేరు, శస్త్రం వేరు. శస్త్రం అంటే చేతిలో పెట్టుకొని యుద్ధం చేసేది. ఒకసారి మనం గరిటె అట్లకాడతో కూడా యుద్ధం చేస్తున్నాం, చేతిలో పెట్టుకొని గరిటె అట్లకాడతో యుద్ధం చేస్తున్నాం. అప్పుడాలి కదా. అట్లాంటివన్నీ కాదు వాళ్ళ ఆయుధాలు. శస్త్రం అంటే ఇది గద, బాణం, ఇవన్నీ శస్త్రాలు. అస్త్రం అంటే గడ్డి పోతని తీసుకొని అది మంత్రం జపిస్తే ఆ మంత్రం ద్వారా ఆ గడ్డి పోత ఒక మహాస్త్రంగా మారుతుంది. ఆ మహాస్త్రాన్ని అలా వదిలిపెట్టామంటే ఇంకా వాళ్ళని 1,000 మందిని చంపేస్తుంది. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం. అగ్ని అస్త్రం వేస్తాడు అనుకోండి అవతల వ్యక్తి, ఏం వేస్తాడంటే మంత్రాన్ని జపించి వదులుతాడు, అక్కడ అగ్ని పుడుతుంది, అగ్ని వచ్చి దహిస్తుంది అందరినీ. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ రిటర్న్ అగ్ని నార్పాలంటే ఏం చేయాలి, నీళ్లు చల్లాలి, ఫైర్ ఇంజన్ రావాలి. మనమైతే ఫైర్ ఇంజన్ పిలుస్తాం, వాళ్ళైతే ఏం చేస్తారంటే వరుణాస్త్రం ఉన్నారు. వరుణాస్త్రం కనుక వేస్తే ఆ ఆగ్నేయాస్త్రం చల్లబడిపోతుంది. అదేవిధంగా గరుడాస్త్రం, గరుడ అంటే ఎవరు, గరుడాస్త్రం అంటే గరుడ. ఆ గరుడాస్త్రం కనుక వేస్తే ఏం వేస్తారు, నాగాస్త్రం వేయాలి. ఇక నాగాస్త్రం వేస్తే గరుడాస్త్రం దానికి విరుగుడు అనమాట. ఇవన్నీ కూడా అట్లాంటి అస్త్రాలు అంటారు వీటిని. బ్రహ్మాస్త్రం, మంత్రాన్ని జపించి కనుక వేస్తే అది అస్త్రం. చేతిలో పెట్టుకొని కనుక వేస్తే, డాలు విల్లు పట్టుకొని కనుక వేస్తే అది శస్త్రం అంటారు. వీళ్ళందరూ మహారథులు అన్నారు. మనకి ఇంత కూర్చుంటే లేవలేము. మన పిల్లలు ఏదో కాస్త కరాటే అట్లా ఇట్లా చేస్తే పెద్ద బెల్ట్ ఇస్తారు. మనమంతా ఎందుకు పనికిరాం ఇక్కడ. ఎంత శక్తి ఉంటే మన సైన్యం చూడండి, దేశాన్ని రక్షిస్తున్నారంటే వాళ్ళు ఎంత శక్తివంతులై ఉండాలి. అశ్వదళం, పదాతి దళం, గజదళం అంటే కాలు మీద నడకన వెళ్లే సైన్యం, అశ్వాల మీద వెళ్లే సైన్యం, ఏనుగుల మీద వెళ్లే సైన్యం, రకరకాల సైన్యాలు, అక్షౌహిణీల సైన్యం అన్నమాట. 11 అక్షౌహిణీలు కౌరవులకి, 7 అక్షౌహిణీలు పాండవులకి. ఒక్కొక్క అక్షౌహిణీలో గుర్రాలు, ఏనుగులు, కాలినడక నడిచే సైనికులు 1,000 మంది ఉంటారు, 1,000 సంఖ్యలో ఒక అక్షౌహిణికి. అట్లా 11 అక్షౌహిణీలు అంటే లక్షల కోట్ల సంఖ్యలో మహాసముద్రంలాగా ఉంటుంది. అట్లా అంటే వాళ్ళు అనమాట. తర్వాత అతిరథులు అంటే అమితానన్యో అమితాన్యోధయోధ్యస్తు సంప్రోక్త అతిరథస్తు. 10,000 మంది కంటే పైన అమితంగా అంటే ఏమిటి, లెక్కలేనంత మందితో యుద్ధం చేస్తే అతిరథ అని పేరు. ఎంతమందిరా అంటే లెక్కలేదండి, అంతమంది అంతమందితో యుద్ధం చేస్తాడనమాట. అతిరథ అంటే అమితం అంటే మితం లేనంత మంది. అమితాన్యోధయోధ్యస్తు సంప్రోక్త అతిరథస్తు సహ రథః తు ఏకేశన్. రథై అంటే 1,000 మందితో యుద్ధం చేస్తే రథి, అమితంగా చేస్తే అతిరథి, 10,000 మందితో చేస్తే మహారథి, 1,000 మందితో చేస్తే రథి. 1,000 మంది కూడా లేకపోతే 500 ఉంటే అర్ధరథి. అర్ధరథి, రథి, మహారథి, అతిరథి, అట్లాంటి వాళ్ళందరూ ఉన్నారండి యుద్ధరంగంలో. ద్రోణాచార్యుడికి పరిచయం చేస్తున్నాడు దుర్యోధనుడు. తర్వాత శ్లోకం 6. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుః, యుధామన్యుడు అనేటటువంటి రాజు, విక్రాంతః అనేటువంటిది ఆయనకి బిరుదు. విక్రాంతః యుధామన్యుః, ఆయన కూడా వారి వైపు ఉన్నాడు. వీర్యవాన్ ఉత్తమౌజః, వాళ్ళకి టైటిల్స్ అనమాట. వీర్యవాన్ ఉత్తమౌజః, ఉత్తమౌజః అంటే ద్రుపదుడు. ద్రుపదుడు, ద్రుపదః వీర్యవంతుడైనటువంటి ద్రుపద రాజు. తర్వాత సౌభద్రః, సౌభద్రః అంటే సుభద్రాయాః అపత్యం పుమాన్, అభిమన్యుడు. ఈ యుధామన్యుః ఉత్తమౌజః వీళ్ళు అర్జునుని యొక్క రథం యొక్క చక్రాలను రక్షించడానికి వీళ్ళనమాట. యుధామన్యుః ఉత్తమౌజః, అర్జునుని యొక్క రథం ఉంటుంది కదా, ఆ రథ చక్రాలను రక్షిస్తూ ఉండాలి, కాపాడుతూ ఉండాలి. అంటే ఆ చక్రాలు కనుక ఎవరైనా బాణం వేస్తే రథం పడిపోతుంది. అందుకని వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే రథ చక్రాల మీద ఉంటుంది. ఎవడైనా ఆ చక్రాల మీద దృష్టి పెడితే వాళ్ళు వెంటనే చంపేయాలి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన ప్రెసిడెంట్ గవర్నర్ పక్కన వెనకాల నుంచొని ఉంటారు సార్ సెక్యూరిటీ. వాడికి ప్రోగ్రామ్ ఏం జరుగుతుందో తెలియదు, అటు ఇటు చూస్తుంటారు ఎక్కడన్నా ఎవరన్నా వస్తుంటారని. ప్రోగ్రామ్ చప్పట్లు జనాలు కొడుతున్నారు ఇవన్నీ పట్టించుకోడు వాడు. వాళ్ళ డ్యూటీ ఏంటి, ఈ ప్రెసిడెంట్కి ఈ ప్రైమ్ మినిస్టర్ని మనం రక్షించాలి, వీళ్ళకి ఎటువంటి హాని జరగకూడదు, వీళ్ళు దేశాన్ని కాపాడే వాళ్ళు కనుక ఆ వెనకాల బాడీ గార్డ్స్ ఉంటారు, బ్లాక్ క్యాట్స్. బ్లాక్ క్యాట్స్ తెలుసు కదా, నల్ల పిల్లులు కాదు బ్లాక్ క్యాట్స్ అంటే. బ్లాక్ క్యాట్స్ పెద్ద గన్లు పెట్టుకొని ఉంటారు వాళ్ళు, మఫ్టీలో ఉంటారు, అందరూ ఇట్లా ఇట్లా చూస్తుంటారు వాళ్ళు, ప్రతి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతేగాని ప్రెసిడెంట్ గారిని ఇట్లా చూస్తూ కూర్చోకూడదు వాళ్ళు. అట్లాగే అర్జునుడి యొక్క రథానికి ఉన్న చక్రాలను రక్షించడానికి అక్కడ రథులు ఉన్నారు, అంతటి ప్లాన్డ్ అనమాట. అట్లా ఉండాలి. సౌభద్రః ద్రౌపదేయాః, ద్రౌపదేయః అంటే ఉప పాండవులు, ద్రౌపది పుత్రులు, ద్రౌపదేయాః 5 ఉప పాండవులు. ప్రతివంధ్య మొదటి పుత్రుడు ద్రౌపదికి, శ్రుతసోమ 2 మూడవ పుత్రుడు శ్రుతకీర్తి. ద్రౌపది పుత్రుడు, మూడవ పుత్రుడు శ్రుతకీర్తి. శతానీక 4 ద్రౌపదికి, శతానీక. తర్వాత శ్రుతసేన 5 శ్రుతసేన. ప్రతివంధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శ్రుతానీకుడు, శ్రుతసేనుడు, వీళ్ళందరూ ఉప పాండవులు. సర్వ ఏవే మహారథాహ. చూసారా వీళ్ళందరూ మహారథులేట, అంటే 10,000 మందితో ఒక్కడు యుద్ధం చేయగలరు. 7వ శ్లోకం.
అస్మాకం తు విశిష్టాయ తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే.
ఇంతవరకు పాండవుల సైన్యం వైపు ఉన్నటువంటి మహారథులు అతిరథులందరినీ గురించి చెప్పాను నేను. ఇప్పుడు అట్లని చెప్పి మన సైన్యం ఎవరు లేరు, దుర్యోధన మనం ఓడిపోదాం ఎట్లాగైనా అనుకుంటారేమో, అట్లా ఏం కాదు. మన సైన్యంలో కూడా ఉన్నారు. అస్మాకం తు విశిష్టాయే, మన సైన్యంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. మీకు తెలియక కాదు ఏమండి, వాళ్ళు కౌరవుల సైన్యంలో ఎవరెవరు ఉన్నారో ద్రోణుడికి తెలియదా? అయినా కూడా సైన్యార్థం తాన్ బ్రవీం, ఊరికే నా తృప్తి కోసం గుర్తు చేస్తున్నాను మీకు. ఇప్పుడు ఆఫీసులందరినీ పరిచయం చేస్తారు కదా యుద్ధానికి, వీళ్ళైనా అయినా అని చెప్పి పరిచయం చేస్తారు కదా, అట్లా పరిచయం చేస్తున్నాడు ద్రోణుడికి. ఎవరు? దుర్యోధనుడు. వాళ్ళ సైన్యాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. కనుక పాండవుల సైన్యం వైపు అయిపోయింది, ఇప్పుడు కౌరవుల సైన్యం వైపు చూపించి చెప్తున్నాడు అనమాట. అది వచ్చే వారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.